పది పదకొండు పన్నెండు సూత్ర ముగ్ధే
ముగ్ధే
సంపత్తి
అర్థ సంపత్తి పరిశేషాత్ నస్థానతోపి
పరస్యోభయ
పరస్యోభ
లింగం
లింగం సర్వత్రహి
నభేదాది
నభేదాదితి
చేన్నా
చేన్నా
ప్రత్యేక
ప్రత్యేక
మతద్వచనాత్
మతద్వచనాత్.
పరమాత్మ సగుణము నిర్గుణము అని రెండు విషయాలను గురించి కూడా శృతులు చెప్తూ ఉన్నాయి. సగుణమని కొన్ని శృతులు, నిర్గుణమని కొన్ని శృతులు, లేదా ఒకే శృతిలో కొన్ని వాక్యాలు సగుణమని, అక్కడక్కడ కొన్ని వాక్యాలు నిర్గుణమని ఇలా చెబుతున్నాయి. ఇంతకీ బ్రహ్మము సగుణము నిర్గుణము రెండునా, లేకపోతే ఏదో సగుణమో నిర్గుణమో ఏదో ఒకటే అనేటువంటి సందేహానికి పదకొండవ సూత్రంలో మనం చెప్పుకున్నాం. బ్రహ్మము యొక్క అసలు తత్వం నిర్గుణమే, సగుణము కానే కాదు. మరి సగుణం అని చెప్పారు కదండి, అంటే ఉపాధుల్ని బట్టి సగుణం అని చెప్పడం జరిగిందే కానీ నిజంగా సగుణము కాదు. అయితే ఉపాధుల్ని బట్టి కూడా సగుణం అంటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ గుణాలు ఉపాధి లక్షణాలే కానీ బ్రహ్మము యొక్క లక్షణాలు కాదు. కనుక ఉపాధులు ఒకవేళ సగుణముగా ఉన్నా, గుణాలతో ఉన్నా, బ్రహ్మం మాత్రం నిర్గుణమే, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అందుకే ఒక ఉదాహరణ కూడా చెప్పారు. నీటి యొక్క ధర్మం ఏమిటి అని అంటే చల్లదనం. నీరు చల్లగా ఉంటుంది, అది దాని ధర్మం. వేడి చేస్తే మళ్ళీ వెచ్చగా ఉంటుంది, ఒక్కోసారి బాగా వేడి చేస్తే కాలుతుంటుంది. మరి ఈ వేడిగా ఉండటం నీటి యొక్క ధర్మమా? కాదు, అది అగ్ని యొక్క ధర్మం. వేడి వెలుతురు అగ్ని యొక్క ధర్మం. అంటే నీటిని వేడి చేయటం వల్ల, నీటిని వేడి చేయటం వల్ల వేడిగా ఉన్నదే కానీ ఆ వేడి నీటి ధర్మం కాదు, అగ్ని ధర్మం. చల్లారితే మళ్ళీ ఎప్పటి మాదిరిగానే నీరు చల్లగా ఉంటుంది. అలాగే బ్రహ్మము కూడా ఎప్పుడూ నిర్గుణమే, ఏ గుణము లేదు. కానీ ఒక్కో సందర్భంలో బ్రహ్మానికి ఆకారం ఉంది, అంగుష్టమాత్రుడు, లేకపోతే ఇలాగా చెప్తారు కదండి. అంటే ఆ బ్రహ్మానికి ఆకారం అనేటువంటిది కేవలం ఉపాధి, బ్రహ్మాంది కాదు. కానీ అది కూడా ఎందుకు చెప్పారు? ఉపాసనా సౌలభ్యం కోసం చెప్పడం జరిగింది. కనుక ఎల్లప్పుడూ కూడా బ్రహ్మము నిర్గుణమే. శృతులు సగుణముగా చెప్పినటువంటి మాట, దాన్ని గనక మనం కాదంటానికి వీలవుతుందా? అంటే శృతులు సగుణంగా చెప్పినటువంటి మాట ప్రకారం శృతుల్ని మనం నిరసించవచ్చా, అంగీకరించకుండా ఉంటామా? శృతులు కరెక్ట్గానే చెబుతాయి, కానీ దాన్ని మనం అర్థం చేసుకోవటంలోనే తేడా. శృతులు సగుణముగా ఎక్కడన్నా చెప్పినా అది శృతి యొక్క అసలైనటువంటి ఉద్దేశం కాదు. ఉపాధుల్ని బట్టి ఇలా పొరపాటు పడుతుంటారు. అంతేకాకుండా మీరు ధ్యానం చేసుకోవటానికో, ఉపాసన చేయటానికో మీకు వీలుగా ఉండటం కోసమని నిర్గుణ బ్రహ్మాన్ని చెబితే కుదరదు కాబట్టి సగుణ బ్రహ్మాన్ని చెబుతున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఉపాసన సౌలభ్యం కోసమే ఈ సగుణ బ్రహ్మం ఉన్నది. యథార్థంగా బ్రహ్మము యొక్క తత్వం నిర్గుణమే. కనుక శృతుల్లో బ్రహ్మాన్ని సగుణంగా చెప్పినప్పటికీ కూడా యథార్థంగా సగుణము కాదు, అది నిర్గుణం. ఇదే విషయాన్ని మనకి తర్వాత సూత్రంలో 13వ సూత్రంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. 13వ సూత్రం చూడండి.
అపి చైవ మేకే
ఏవం ఏకే అపి చ ఏవం ఏకే. ఏవం అంటే ఈ ప్రకారంగా, ఏకే అంటే ఒకటే. కొంతమంది కటశాఖ వారు, అంటే కఠోపనిషత్తులో చెప్పినట్లుగా కటశాఖ వారు పరబ్రహ్మానికి అభేదాన్ని చెప్పారు. అభేదం అని అంటే సగుణము నిర్గుణం అని రెండు భేదాలు లేవు, ఒక్కటే అని. మరికొన్ని శాఖల వారు భేద జ్ఞానాన్ని నిందిస్తున్నారు. అంటే ఎవరైనా ఇది సగుణము నిర్గుణము రెండు కూడా అని ఎవరిని అంటే వాళ్ళని నిరసిస్తున్నారు, నిందిస్తున్నారు. అసలు భేదం అనేటువంటిది దేనికి చెప్పారంటే ఉపాసనా సౌలభ్యం కోసం. పారమార్థికంగా భేదము లేదు, పారమార్థికంగా బ్రహ్మము నిర్గుణమే. ఇంత గట్టిగా ఎందుకండి మనం చెప్పుకోవటం అని అంటే ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే మనం చేసేటువంటి సాధన సగుణంతో ప్రారంభించి నిర్గుణంలోకి వస్తాం. మరి సగుణంలో ప్రారంభించినప్పుడు సగుణం యథార్థం అని అనుకుంటామా? అనుకుంటాం. అలా అనుకోకుండా ఉండాలి. మనం సగుణంగా ఉపాసన చేసినా అది నిర్గుణోపాసనకి దారితీయటం కోసమే చేస్తున్నామనేటువంటి భావన మనకు కలగాల. అందుకనే ఇక్కడ బ్రహ్మం సగుణమా నిర్గుణమా అనేటువంటి దాన్ని గట్టి చేస్తున్నారు మనకి. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా మనకి నిర్గుణం అని తెలుసు, తెలిసినప్పటికీ కూడా సగుణం అనేవి కూడా కొన్ని ఉన్నాయి. మనమే ఎన్నో విన్నాం, భగవద్గీతలో కూడా ఎన్నో చూశాం. కనుక అవన్నీ నిజమని నమ్మకూడదు. కానీ అది మనకి ఉపయోగపడుతుందని నమ్మి దాన్ని మనం ఉపాసనలో ఉపయోగించుకోవాలి అంతే. కనుక అభేద జ్ఞానాన్నే అన్ని ఉపనిషత్తులు కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంగుష్టమాత్ర పురుష అని చెప్పినటువంటి కృతి వాక్యాలు కేవలం ఉపాసనా సౌలభ్యం కోసం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు పూజ చేయాలి. ఎదురుగా రాముని విగ్రహం పెట్టుకున్నారు. చక్కగా మీ దృష్టి ఆ రాముడి మీద నిలబడుతుంది. కోదండం పట్టుకొని శ్రీరామచంద్రుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అలా నిలబడితే మనకి బ్రహ్మాండంగా ఉంది. శ్రీకృష్ణుడిని పూజించాలనుకున్నారు. ఆ శ్రీకృష్ణుడు అట్లా మురళి పట్టుకొని మనకి కనిపిస్తా ఉంటే, చిరునవ్వులతో ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. లక్ష్మీదేవిని పూజించాలనుకున్నారు. అప్పుడు అందమైనటువంటి ఒక స్త్రీ పాలకడల నుంచి వెలికొచ్చి పద్మంలో కూర్చొని అభయహస్తం మనకిస్తూ కనిపిస్తూ కనుక ఉన్నట్లయితే ఎంతో హృదయానికి ఏకాగ్రత కలుగుతుంది. ఇలా మనకి ఏకాగ్రత కలగటం కోసం, ఉపాసనా సౌలభ్యం కోసం ఈ ప్రకారంగా మనం రూపాలు ఉన్నాయి. మరి పరమాత్మను గురించి పూజించండి అన్నారు. ఏం పెట్టుకుంటారు విగ్రహం? పరమాత్మను గురించి పూజించమంటే ఏది పెట్టుకున్నా పరమాత్మ కాదు. ఎందుకంటే పరమాత్మకు రూపం లేదు. కనుక రూపం లేని పరమాత్మను కూడా ఎలాగోలాగా పూజిస్తూ ఉపాసన చేస్తూ మీకు ఏకాగ్రత కలగాలంటే ఏదో గుర్తు పెడుతున్నారు. అది ఓం కావచ్చు, స్వస్తిక్ కావచ్చు, లేదా ఒక జ్యోతి కావచ్చు, లేదా అంగుష్టమాత్ర పురుష అని హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చెప్పచ్చు, లేదా ఆజ్ఞాచక్రంలో దృష్టిని నిలబెట్టమనొచ్చు. ఇలా ఎక్కడో అక్కడ మనకి ఏకాగ్రత కోసమనే ఇవన్నీ కూడా చెప్తున్నారు తప్ప నిజంగా అంగుష్టమాత్ర పురుషుడు కాదు, పరమాత్మ పొట్టన వేలంత వాడు కాదు. అంగుష్ట మాత్ర అంటే బొటన వేలంత, కానీ బొటన వేలంతే ఉంటాడా పరమాత్మ? అంత చిన్నాడా? చిన్నాడైతే గోవర్ధన గిరిని ఎత్తెత్తుకుంటాడు, కనుక పరమాత్మ చిన్నవాడు కాదు. ఇదంతా కూడా మన యొక్క ఉపాసన సౌలభ్యం కోసం చెప్పినటువంటిది. మనకి హృదయంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పినా కూడా అది ప్రారంభ సాధకులకి. నీ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు అంటే నీ హృదయంలోనే ఉన్నాడు, ఎదటి వాడి హృదయంలో లేడు అని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి అందరి హృదయాల్లో ఉన్నాడు, ఈ హృదయంలో కూడా ఉన్నాడు అని అంటే పర్వాలేదు. కనుక పరమాత్మను ఏదో ఒక చోట ఉన్నాడు అని అంటే అది కుదిరేటువంటి పని కాదు, అది కేవలం ప్రారంభ సాధకులకి మాత్రమే. యథార్థంగా పరమాత్మ అపరిమితమైనటువంటి వాడు, అమితము, అనంతము, ఏకము, అద్వయము, సూక్ష్మాతి సూక్ష్మము, సర్వవ్యాపకము. ఆయన లేనటువంటి చోటు సూది మన మోపినంత కూడా లేదు. ఆయన స్వయం ప్రకాశమైనటువంటి వాడు, అందులో ఏ భేదం లేదు. మరి మంత్రపుష్పంలో కూడా తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అని చెప్పారు కదండి, ఆ శిఖ మధ్యలో పరమాత్మ ఉన్నాడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే శివుడు అని ఇలా చెప్పారు కదా. అంటే ఇది కూడా ప్రారంభ సాధకులకి ఉపాసనా సౌలభ్యం కోసమే. అద్వైత శాఖీయులైనటువంటి వారు బ్రహ్మరూప భేద దర్శనాన్ని నిందిస్తున్నారు. బ్రహ్మంలో ఇట్లా సగుణాన్ని ఎవరిన కానీ చెబితే వాళ్ళని నిందిస్తున్నారు. ఏమని నిందిస్తున్నారు? అది కూడా మన కఠోపనిషత్తులోనే వస్తుంది, నాలుగో వల్లిలో. మనసై వేదమాప్తవ్యం నేహనా నాస్తి కించన మృత్యోస మృత్యుం గచ్చతి యా ఇహ నానేవ పశ్యతి. అంటే యమధర్మరాజు నచికేతుడితో చెప్పేటువంటి జ్ఞానంలో, అయ్యా పరమాత్మ ఒక్కడే, ఆయనే సర్వవ్యాపకుడు, ఆయనకి రూపాలు లేవు, గుణాలు లేవు అని చెబుతూ, గుణాలు ఉన్నాయని అనుకున్నావా, పేద దృష్టితో చూచావా, ఇదిగో ఇది ప్రమాదం అని అంటూ ఇక్కడ చెప్పాడు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనస్సుతోటే పొందాలి, మనసై వేదం, మనస్సుతోటే పొందాలి. ఈ మాట కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది, అనుకోకుండా వచ్చిన మాట. అసలు మోక్షాన్ని పొందాలంటే మన దగ్గర ఉన్నటువంటి పరికరాల్లో ఏది ఫైనల్గా పనికొచ్చేదంటే మనసు. దేహం పనికిరాదాన్ని, దేహం కూడా పనికొచ్చింది ప్రారంభంలో, కానీ చివరిదాకా పనికొచ్చేది మనస్సు ఒక్కటే. మనసుతోటే మనసుని జయించాల, మనసుతోటే మనసులో ఉన్నటువంటి కల్మషాలని పోగొట్టుకోవాలి, మనసుతోటే మనస్సును ఏకాగ్రం చేయాలి. మనస్సు అంటే వివిధమైన ఆలోచనలు, ఆలోచనలన్నీ పోగొట్టుకోవటానికి కూడా మనస్సే. అప్పుడే మనకేమవుతుంది? నిర్వికల్ప నిర్బీజ సమాధి. సంకల్ప మాత్రం, ఏ సంకల్పం కూడా లేకుండా ఉండేటువంటి స్థితి రావాలి. అది మనస్సుతోటే వస్తుంది, అది మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక అనేకత్వం లేదయ్యా పరమాత్మలో. ఓ నచికేత, ఎవడైతే ఆత్మలో నానాత్వాన్ని చూస్తాడో, సగుణ బ్రహ్మ వేరు, నిర్గుణ బ్రహ్మ వేరు, ఇద్దరు బ్రహ్మలు ఉన్నారు, సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని ఎవడైతే భావిస్తాడో వాడు మరణం నుంచి మరణానికి వెళ్తాడు, మరణం నుంచి మరణానికి వెళ్తాడు. అంటే మళ్ళీ మళ్ళీ చస్తుంటాడు, కావాలంటే పుట్టాలుగా పుడతాడు తస్తాడు, పుడతాడు తస్తాడు, పుడతాడు తస్తాడు. అంటే సంసార జన్మ మరణ చక్రంలో ఇరుక్కుంటాడు అని యమధర్మరాజు అక్కడ నచికేతుడితో చెప్పాడు. కనుక ఈ చక్రబంధం నుంచి తప్పించుకుంటేనే మోక్షం. జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని ఈ సగుణ రూపంలో ఉన్న బ్రహ్మాన్ని భావించేటువంటి వాడు ఏనాటికి అందుకోలేడు. సగుణ రూప బ్రహ్మాన్ని భావించేటువంటి వాడు అంటే బ్రహ్మముకు ఒక ఆకారం ఉన్నది అనేటువంటి భావన. ఇప్పుడు మన అందరికీ అది ఉంది తెలియకుండానే. పరమాత్మ అంటే అటు చూపిస్తాం పైకి, అంటే పైకి చూపించామంటే కింద లేడనేగా. కనుక మనకి తెలియకుండానే ఉంది ఆ భావన. పరమాత్మ అంటే సర్వత్రా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం అనే దృష్టి మనకి లేదు. ఏమండి కష్టం వచ్చిందండి? ఏం పర్వాలేదు, ఆ భగవంతుడే చూసుకుంటాడు. అంటే ఆ భగవంతుడినే కూడా ఒకడు మనకంటే వేరుగా ఉన్నాడు కదూ. కనుక ఈ భావాలన్నీ కూడా మనకి ఎట్టొచ్చినాయి, ఈ సగుణ బ్రహ్మాన్ని నమ్మటం వల్ల. అందుకని అజ్ఞానములో అంటే అసలు జ్ఞానం లేనటువంటి వాడు రెండు ఆలోచన లేకుండా సగుణ బ్రహ్మమే బ్రహ్మం అనుకుంటాడు. రాముడే దేవుడు, కృష్ణుడే దేవుడు, లక్ష్మీదేవే దేవుడు, ఆంజనేయుడి దేవుడు అని అనుకుంటారు. ఇక వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఈ జన్మను అంతం చేసుకోవాలని లేదు. వాళ్ళకి ఎప్పుడు కూడా మళ్ళీ జన్మ మరణ చక్రం ఎదుర్కొంటారు. కానీ మనకో అలా కుదరదు, ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అని రెండు లేవు. ఉన్నదంతా నిర్గుణ బ్రహ్మమే, గుణరహితుడైనటువంటి బ్రహ్మమే, సర్వవ్యాపకుడైనటువంటి బ్రహ్మమే, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బ్రహ్మమే అనేటువంటి భావన మనకి బాగా స్థిరపడాలి. ఆ భావన స్థిరపడటం కోసమే ఇక్కడ ముందుగా సగుణ నిర్గుణాలు చెప్పింది. తత్తుని గురించి కదా విచారణ చేయాల్సింది, అందుకని తత్తుని గురించి ముందు సగుణ నిర్గుణాలు, తర్వాత సాకార నిరాకారాలు, అట్లా ఒక్కొక్కటి 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 విచారణ చేసి బ్రహ్మం అంటే ఇది అని మన మనస్సులో దృఢమైనటువంటి భావం కలగాలి. అంతేకాదు శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, భోక్త భోగ్యం ప్రేరితాంచ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమే తత్. అనుభవించేవాడు, అనుభవించబడేది, ప్రేరేపించేవాడు అనేటువంటి మూడు విధాలుగా ఉన్నది ఏదో అది ఆ బ్రహ్మం ఒక్కటే. చూచేవాడు, చూడబడేది, చూడటం, త్రిపుటి. ఈ త్రిపుటి అనేటువంటిది ఒక్కటే. చూచేవాడు ఒక్కడే, చూడబడేది ఒక్కటే, చూడటం అదే. మూడు వేరువేరుగా ఉన్నయ్యా జీవభావంలో ఉంటాం. ఈ విధంగా సమస్తము బ్రహ్మమే అని చెప్పి శృతి వాక్యాలని మనం ప్రమాణంగా తీసుకోవాలి. కాబట్టి భేదానికి తావు లేదు. అలా భేదానికి తావు లేదని చెప్పడానికి ఇదం సర్వం బ్రహ్మం ఏవా, ఈ మొత్తం కూడా పరమాత్మే అనే వాక్యం ఉంది. ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ, దానికంటే వేరుగా కొంచెం కూడా ఏమీ లేదు, పరమాత్మ కంటే అన్యముగా ఏమీ లేదు. అద్వితీయం బ్రహ్మ, అద్వితీయం, ద్వితీయం అంటే రెండవది, అద్వితీయం అంటే రెండవది ఏది లేనిదే బ్రహ్మ, బ్రహ్మం కంటే వేరుగా రెండవది ఏది లేదు. అనంతం అవ్యయం బ్రహ్మ, అనంతమైనటువంటిది, నాశనం లేనటువంటిది బ్రహ్మము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం త్రికాల సత్యం, త్రికాలాతీత సత్యం, సమస్త జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం అనంతం అయినటువంటిదే బ్రహ్మము అని అనేకమైనటువంటి శృతి వాక్యాలు బ్రహ్మము నిర్గుణమే అని మనకి తెలియజేస్తాం. అంతేకాదు ప్రతి మానవుడు కూడా తాను ఏకమైనటువంటి అద్వయమైనటువంటి బ్రహ్మమునే అనేటువంటి జ్ఞానాన్ని పొందటానికే ప్రయత్నించి ఆ జ్ఞానాన్ని పొందితేనే మోక్షం. ఈ జ్ఞానం లేనంత కాలము మోక్షము లేదు. ఇదే తత్వబోధలో కూడా చెప్పారు, అయ్యా నీకు మోక్షం కావాలంటే ఈ భేద జ్ఞానం ఉండకూడదు. యావత్ పర్యంతం జీవేశ్వరయో భేద బుద్ధి తిష్టతి, ఎంతవరకైతే నీకు జీవుడు ఈశ్వరుడు వేరైనటువంటి భేద బుద్ధి ఉంటుందో తావత్ పర్యంతం అంతవరకు కూడా జనన మరణ రూప సంసార నా నివర్తతి, ఈ జన్మ మరణ సంసార రూపం అనేటువంటిది నీకు తొలగదు, మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ తెస్తూ ఉండాల్సిందే అని ఇంతవరకు బ్రహ్మము నిర్గుణమే అని స్పష్టం చేశారు. ఇప్పుడు సాకార నిరాకారాలు, ఇందాక సగుణ నిర్గుణాలు, ఇప్పుడు సాకార నిరాకారాలు. దీంట్లో కూడా బ్రహ్మము నిరాకారం, ఆకారం లేదు. సాకారం మరి ఆకారం కూడా చూపిస్తున్నారు, ఎక్కడక్కడ ఉంది అది. ఎందుకంటే నీ మనసు నిలవటం కోసం, నీ మనసు ధ్యానంలో నిలవటం కోసం, ఉపాసనలో నిలవటం కోసం ఒక ఆకారాన్ని, ఆకారం లేకపోతే నీ మనసు పరిగెత్తు అనే ఉద్దేశంతో చెప్పారు ఆ విషయమే ఇప్పుడు మనకి చెప్పబోతున్నాం. ఈ విషయాన్ని చెప్పడానికి ముందు పూర్వపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రహ్మానికి ఆకారం ఉన్నట్లుగా కొన్ని శృతులు చెప్తున్నాయి, ఆకారం లేదని కూడా కొన్ని శృతులు చెప్తున్నాయి. అలాంటప్పుడు బ్రహ్మానికి ఆకారం లేదని నిరాకారమని ఎలా చెప్తామండి? కొన్ని నిరాకారం అని చెబుతున్నాయి, కొన్ని సాకారం అని కూడా చెబుతున్నాయిగా. మరి అయినప్పుడు నిరాకారమే అని అంటే ఎట్లా కుదురుద్ది? సాకారం అని కూడా అనుకోవచ్చు కదా. ఇది పూర్వపక్షి యొక్క సందేహం. దానికి 14వ సూత్రం చెప్తున్నారు. 14వ సూత్రం ఏంటో చూడండి.
అరూపవదేవహి తత్ప్రధానత్వాత్
అరూపవదేవహి
తత్ప్రధానత్వాత్
అరూపవత్ ఏవహి తత్ ప్రధానత్వాత్. ఇది 4 మాటలుగా విభాగం. అంటే రూపం మొదలైనటువంటివి లేనటువంటి నిరాకార బ్రహ్మమునే గ్రహించాలి. రూపాన్ని ఎక్కడైనా చెప్పినా మనం రూపం లేని దాన్నే గ్రహించాలి. ఎందుకంటే అస్థూలం అనన్వం అని చెప్పినటువంటి శృతి వాక్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రహ్మాన్ని నిరాకారమనే చెబుతున్నాయి. కనుక బ్రహ్మము నిరాకారమే, సాకారము కానే కాదు. అందుకని ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. అయ్యా, సాకారము నిరాకారం అని చెప్పినటువంటి శృతులు ఉన్నా నువ్వు సాకారాన్ని తీసుకోకూడదు, నిరాకారమే ఖాయం. సాకారం అనేటువంటిది తాత్కాలికం. ఎందుకని అంటే అస్థూలం అనన్వం అహ్రస్వం అదీర్ఘం అంటే బ్రహ్మము స్థూలం కాదు, సూక్ష్మం కాదు, పొడవు కాదు, పొట్టి కాదు అని చెబుతున్నాడు. అంటే ఆకారం ఉంటే పొడవు పొట్టి స్థూలం సూక్ష్మం అని చెప్పచ్చుగా, ఆకారం లేదు కాబట్టి ఇవేమీ చెప్పడానికి వీలు లేదన్నారు. అంటే ఈ సూత్రం ద్వారా మనం ఏం తెలుసుకోవాలన్నమాట, ఆకారము లేదు బ్రహ్మానికి, ఆకారం లేదు ఆయన నిరాకారుడు. కనుక ఆకారం ఉంటేనే ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఏదైనా చూసినప్పుడు అది వాడు చూడండి ఎట్టున్నాడో, వాడు ఎంత లావుగా ఉన్నాడో, ఎంత సన్నగా ఉన్నాడో, ఎంత పొడవుగా ఉన్నాడో చూడండి అని మనం అంటాం. ఇప్పుడు ఆకారం ఉంటుంది, ఆకారం లేకపోతే ఏమంటాం? ఏమంటానికి వీలేదు. ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమన్నా అంటాం? ఏమంటానికి వీలు. కనుక ఆకారం లేని దాన్ని స్థూలం అంటానికి, సూక్ష్మం అంటానికి, పొడవు అంటానికి, పొట్టి అంటానికి వీల్లేదు కాబట్టి బ్రహ్మము నిరాకారము. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం అని ఇది కూడా కఠోపనిషత్తులు అని చెప్పారు. అశబ్దం శబ్దం లేదు, అస్పర్శం స్పర్శ లేదు, రూపం అరూపం రూపం లేదు, అవ్యయం నాశనం లేదు. ఇది పరమాత్మ. దేనికైనా సరే నాశనం ఉంటుంది. పుట్టింది ప్రతి కూడా ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే. ఏడుస్తూనే పోవాలి, నవ్వుతూనే పోవాలి, ఎక్కడైనా సరే మొత్తం పోవాల్సిందే. కనుక రూపంతో ఉంటే దానికి నాశనం ఉంటుంది. కనుక రూపంతో లేదు పరమాత్మ. ఎందుకంటే పరమాత్మకు నాశనం లేదు. పరమాత్మ ఎప్పుడైనా ఎప్పుడు పుట్టాడండి? ఆయన ఎప్పుడు పుట్టల, ఎప్పుడు పోతాడండి? ఆయన బోడు, ఆయన ఎప్పుడు శాశ్వతం ఉంటాడు. త్రికాలా సత్యం, త్రికాల సత్యం, త్రికాలాతీత సత్యం. కనుక ఈ ప్రకారంగా బ్రహ్మానికి రూపం లేదు, నాశనం లేదు, అలాగనే శబ్దస్పర్శాలు కూడా లేదు. ఎందుకని? చెవి ద్వారా వినాలంటే కుదరదు, చర్మం ద్వారా తాకాలంటే కుదరదు. పరమాత్మను తాకినవాడు ఎవడన్నా ఉన్నాడా? చెవి ద్వారా వెంట వెంట కుదురుద్ది. కనుక ఇంద్రియ గోచరమైనటువంటి వాడు కాదు పరమాత్మ, ఇంద్రియ అగోచరమైనటువంటి వాడు. కనుక బ్రహ్మము నిరాకారం. ఇంకో మాట ఏమిటి? దివ్యోహ్యమూర్త పురుష స బాహ్యాభ్యంతరు యజ అని ముండకోపనిషత్తు చెప్తుంది. బ్రహ్మము కారణము లేనటువంటి వాడు, బ్రహ్మానికి కారణము లేదు, ఆకారము లేనటువంటి వాడు, లోపల బయట ఉండేవాడు, పుట్టుక లేనివాడు అని 4 లక్షణాలు ఇక్కడ చెప్పారు. కారణం లేనివాడు ఏమిటండి? ఒక వ్యక్తికి కారణం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఎట్లొచ్చాడు? వాళ్ళ తండ్రి. వ్యక్తికి తండ్రి కారణం, ఆ తండ్రికి తండ్రి కారణం. ఆ తండ్రికి వాళ్ళ తండ్రి కారణం, ఆ తండ్రికి వాళ్ళ తండ్రి కారణం, ఇలా చెప్పుకుంటూ పోతే వారికి పోయిన తర్వాత ఎక్కడో ఒక చోట ఇంకంతే, ఇక దానికి కారణం లేదన్నారు. ఎవరు? పరమాత్మ. కనుక కారణానికి కారణం, కారణం, కారణం అని వెతుక్కుంటా పోతే కారణం లేనటువంటి వాడు ఒకటి చివరికి వస్తాడు, ఆయనే పరమాత్మ. అందుకే పరమాత్మకి కారణము లేదు, ఆయనకి కారణం లేదు, ఆయనే అందరికీ కారణం. ఆయనకేమో కారణం లేదు, ఆయనే అందరికీ కారణం. ఎలా వచ్చిందండి జగత్తు? పరమాత్మ వల్ల. మనం అందరం ఎట్టొచ్చామండి? పరమాత్మ వల్ల అని చెప్పుకుంటాం కదా. అందుకని అందరికీ పరమాత్మ కారణం, పరమాత్మకు మాత్రం కారణం లేదు. అంటే ఆయనకి తల్లి తండ్రి ఎవరు లేరు. తల్లి తండ్రి లేనివాడు పాపం. అందుకని మనం జాలి జల్తాల పరమాత్మ మీద. కనుక మరి అటువంటి కారణం లేని కారణమైనటువంటి పరమాత్మ ఏ రూపంతో ఉంటాడు? ఏ రూపంతో ఉంటాడు? రూపంతో ఉంటే ఎప్పుడొకప్పుడు రూపం పోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మానికి కారణం లేదు, ఆకారం లేదు, నిరాకారమైనటువంటి వాడు. ఇక బయట లోపల ఉండేవాడు ఇదేమిటండి? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, బయట ఉన్నామంటే లోపల లేవు, లోపల ఉన్నామంటే బయట లేవు. ఎవడన్నా వచ్చి ఏమన్నా ఉన్నారని, నేను లోపల ఉన్నాను అయ్యా, కాదండి బయట కూడా ఉన్నారండి అని అంటాడా? వాడు పిచ్చోడు అవుతాడు. ఎందుకంటే మనకు ఆకారం ఉంది కాబట్టి లోపల ఉందా ఉంటాం లేదా బయట ఉందా ఉంటాం. కానీ పరమాత్మకు ఆకారం లేదు కదా, లోపల ఉంటాడు బయట ఉంటాడు, ఆయన అంతటా ఉంటాడు. ఈశావాస్యోపనిషత్తులో వచ్చింది మంత్రం, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య బాహ్యత తద్ అంతరస్య సర్వస్య, అది లోపల ఉంది బయట బాహ్యగా ఉంది. కాబట్టి పరమాత్మ లోపల బయట అంతటా ఉంటాడు. సూక్ష్మమైనటువంటిది ఏదైనా అలా ఉండగలుగుద్ది. మనకి పంచభూతాల్లో అన్నిటికన్నా సూక్ష్మమైంది ఆకాశం. ఆకాశం లోపల బయట ఉంటుంది. ఒక కొండ తెచ్చిపెట్టామనుకోండి, కొండలో ఆకాశం ఉంటుంది, కొండ బయట ఆకాశం. మరి పరమాత్మ ఆకాశం కన్నా సూక్ష్మమైన వాడు కనుక కొండ లోపల ఉంటాడు, కొండ బయట ఉంటాడు. కొండగా ఉన్నది కూడా పరమాత్మ, కొండ కూడా పరమాత్మ, కొండ బయట పరమాత్మ, కొండ లోపల పరమాత్మ. సూక్ష్మాతి సూక్ష్మం గనక అలా అంతటా ఉంది. కాబట్టి ఆయన సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆకారం లేని నిరాకారమైనటువంటి. ఇంకా ఆకాశో వై నామరూపయో నిర్విహిత వేదంతరా తద్బ్రహ్మ అని ఛాందోగ్య ఉపనిషత్తు. నామరూపాలతో ఉన్నటువంటి అన్నిట్లో కూడా ఆకాశంలాగా సూక్ష్మరూపంతో ఉన్నాడు. అన్నింటిలో నామరూపాలతో ఉన్నటువంటి అన్నింటిలో కూడా సూక్ష్మంగా ఉన్నాడు. కనుక అన్నింటిలో అంటే అందరిలో, మనలో కూడా ఉన్నాడు. అన్నింటిలో అంటే చెట్లు, చామలో, పుట్టలో, పురుగులు, అన్నింటిలో ఉన్నాడు. కాబట్టి అన్నింటిలో సూక్ష్మంగా ఉంది పరమాత్మ. అలాగనే అన్నింటి బయట ఉన్నది పరమాత్మ. అసలు అన్నీ పరమాత్మ, పరమాత్మలోనే అన్నీ ఉన్నాయి, అన్నింటిలో ఆ పరమాత్మ కూడా ఉన్నాడు. దీనికి కూడా మనం ఉదాహరణ చెప్పాము. చెరువులో ఒక బిందె ఉంచాం అనుకోండి, చెరువులో బిందు ఉంది, బిందులో చెరువు ఉంది, చెరువు అంటే నీళ్లు. కాబట్టి పరమాత్మలోనే మనం ఉన్నాం, మనలోనే పరమాత్మ కూడా ఉంది. కాబట్టి ఆకాశం కన్నా సూక్ష్మమైనటువంటిది పరమాత్మ. ఆకాశాన్ని శబ్దం ద్వారా గ్రహించవచ్చు, కానీ పరమాత్మను శబ్దం ద్వారా కూడా గ్రహించడానికి లేదు. ఇప్పుడు నేను చెప్పే మాట మీకు వినపడుతుంది, మీరు చెప్పే మాట నాకు వినపడుతుంది అని అంటే మధ్యలో ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ ప్రదేశం లేకపోతే మీ మాట మీకు ఏం, నా మాట నాకు ఎవరి మాట వినపడదు. కనుక జగత్తునందంతటా కూడా నామరూపాలు లేకుండా కేవలంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఏ ఆకారము లేకుండా నిరాకారంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక ఏన సర్వమిదం తతం అని భగవద్గీతలో అనేక సందర్భాలు వచ్చి, ఏన సర్వమిదం తతం, ఇద మొత్తం, ఈ మొత్తం కూడా ఏన సర్వం, దేని చేత వ్యాపించబడి ఉన్నదో అదే పరమాత్మ. కనుక బ్రహ్మము నిరాకారమే. దీంతో బ్రహ్మము నిరాకారమని తేలిపోయింది. కానీ పూర్వపక్షి వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు కదా, అందుకని అడుగుతున్నాడు. ఏమండి, బ్రహ్మము నిరాకారం అనేటువంటిదే శృతి సమ్మతమైతే, శృతులు చెప్పింది నిజంగా బ్రహ్మము నిరాకారము అని కనుక చెప్తే, మరి బ్రహ్మాన్ని సాకారంగా కూడా శృతులు చెప్పినాయి కదా, మరి ఆ సాకారంగా చెప్పినటువంటి శృతుల గతి ఏమిటి? అబద్ధం అన్నావా శృతుల్ని? అబద్ధం అంటే నువ్వు చెప్పింది కూడా అబద్ధం అవుతుంది, కనుక అబద్ధం అంటానికి వీల్లేదు. అంతేకాదు ఇంకొకటి కూడా, పరమాత్మని అందుకోవాలంటే, మోక్షాన్ని అందుకోవాలంటే క్రమముక్తి మార్గం అని ఒకటి. ఆ క్రమముక్తి మార్గం ఎవరికి అని అంటే ఉపాసకులకి, సగుణోపాసకులకి. సగుణ బ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళకి క్రమముక్తి మార్గంలో బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మతో పాటుగా మోక్షాన్ని పొందటం అనేటువంటిది చెప్పారు. దాన్నే దేవయాన మార్గం అని అంటారు. మరి అసలు సగుణమే తప్పైతే, మరి సగుణ రూపం అనేది లేనే లేకపోతే, మరి ఆ సగుణ రూపాన్ని కనుక ఉపాసన చేస్తే వాళ్ళకి దేవయానం ద్వారా బ్రహ్మలోకానికి పోతారన్నారు కదా, మరి అసలు సగుణమే లేకపోతే ఉపాసన ఎట్లా చేస్తారు? కాబట్టి సగుణ రూపాన్ని ఉపాసన చేసేవాళ్ళు బ్రహ్మలోకానికి పోరా? ఎందుకంటే లేని దాన్ని ఉపాసన చేస్తున్నారు, అక్కడేమీ లేదు, లేకపోయినా చేస్తున్నారు, మరి అప్పుడు వాళ్ళు బ్రహ్మలోకానికి పోరా? ఏమిటి ఏం చెప్తారు? సగుణోపాసకులకి బ్రహ్మలోక ప్రాప్తి చెప్పారు, అది కనుక అసత్యం అయిపోతుంది కదా ఇప్పుడు, మీరు సగుణ బ్రహ్మం లేదంటే అని ఒక అద్భుతమైనటువంటి లోతైనటువంటి సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆ సందేహానికి సమాధానం ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.